జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే భగవద్గీతకు సంబంధించిన అత్యద్భుతమైన వివరణం, దానిలో ఉన్న అనేక రహస్యార్థాలను, బ్రహ్మ విద్యను అందరికీ అవగాహన అయ్యేటట్లుగా అనుగ్రహించిన అద్భుతమైనటువంటి గ్రంథం అది. దానిని ప్రతిరోజు యథావకాశంగా మనం గుణానుభవం సాగిస్తున్నాం. ఇప్పటికీ 96 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 97వ భాగాన్ని తెలుసుకుందాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ మునిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 1745వ ప్రశ్నతో ఈనాటి ఈ భాగం 97వ భాగం ప్రారంభం. అడియేన్ రామానుజదాస. రానాయన కూర్చో. నిన్న కర్మయోగానికి కొన్ని విశేషాలు నీకు చెప్పాను, జ్ఞానయోగానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి. అవునా? మరి బాగానే అర్థమైందా? ఆ స్వామి, బాగానే అర్థమైంది. కాకపోతే కామం అనే శత్రువు చాలా భయంకరమైనదని కదా ఇంతసేపు దేవరవారు చెప్తూ ఉన్నారు. కర్మయోగం చాలా మృదువైనదని, ఇంత మృదువైన ఉపాయం చేత అంత కషాయిదైనటువంటి కామం జయించబడి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది అనే విషయం సంభవమే అంటారా స్వామి? చూడు, మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అందరూ ఇలాగనే గాంధీ గారి అహింసా పద్ధతులను చూచి అనుకునేవారట, ఇలా చేస్తే మనం భారతదేశ స్వాతంత్రం సాధించగలమా అని. కానీ చివరికి ఏమైంది? ఆయన స్వాతంత్రం తెప్పించగలిగారా లేదా? గెలిచారు, తెప్పించారు. అలాగే కర్మయోగం చేతనే ఆత్మని ఆవరించి ఉండే ఈ కామాన్ని జయించవచ్చు అంటున్నారు పరమాత్మ. మళ్ళీ ఆ విషయాన్ని మరొకసారి మనకి 41వ శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నారు. మరి ఆ శ్లోకం చెప్పమంటావా? అడియను అడియను మహాభాగ్యం, అనుగ్రహించండి. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. మరొకసారి చదువుతున్నానే. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. దీనికి అన్వయం, ఓ భరతర్షభ, తస్మాత్ త్వం ఆదౌ ఇంద్రియాణి నియమ్య జ్ఞాన విజ్ఞాన నాశనం పాప్మానం ఏనం ప్రజహి. అంటే అర్జున, నువ్వు మొదట ఇంద్రియాలని కర్మయోగమందే నియమించు, ఆత్మస్వరూప జ్ఞానాన్ని పాడు చేసే ఈ కామాన్ని విడిచిపెట్టు, అంటే జయించు అని అర్థం. ఇది అడియేన్. మరి దీనికి ముందు శ్లోకంలో ఇంద్రియాణి మనోబుద్ధి అని ఉన్న చోట ఇంద్రియములు మనస్సు బుద్ధి కూడా కామానికి అధిష్టానమే అని కదా అర్థం చేసుకున్నాం. అదే అర్థం ఇక్కడ చెప్పుకుంటే తప్పేమిటి స్వామి? తప్పేముంది? నేను కూడా అలాగే చెప్పాను కదా. అలా చెప్పినట్టు లేదు స్వామి. మీరు చెప్పిన దానిలో ముందు ఇంద్రియాలు ఉంది, తర్వాత మనస్సు, అప్పుడు బుద్ధిలోకి వెళుతుంది అని అన్నారు. అబ్బే, అలా కాదు. కామాన్ని జయించడానికి ప్రయత్నించినప్పుడు అది ఎలా దొరకకుండా తప్పించుకుంటుందో, తిరిగి ఎలా మీద పడుతుందో అర్థమవడానికి ఆ వివరణ ఇచ్చానంతే. మనకి ఆ మూడు ప్రకృతి సంబంధమైనవే అని గుర్తుంచుకోవాలి. అయినా 41వ శ్లోకం చెప్తూ ఉంటే మళ్ళీ 40వ శ్లోకంలోకి వెళ్ళావేమిటి నువ్వు? అదేం కాదడియే, ఆదౌ ఇంద్రియాణి నియమ్య అని 41వ శ్లోకంలో మీరు చెప్తూ ఇంద్రియాలని మొదట నియమించి అన్నారు. తరువాత మనస్సుని, తర్వాత బుద్ధిని వశీపరుచుకోవాలని చెప్తారేమో అనుకున్నాను స్వామి, అందుకు అలా అడిగా. నువ్వు ప్రత్యేకంగా చెప్పినా చెప్పకపోయినా మనస్సు కన్నా ముందు ఇంద్రియాలని నియమించడమే ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆదౌ అంటే మొదట, అంటే మోక్షం సాధించడానికి ఏదో ఒక ఉపాయాన్ని చెయ్యాలని సిద్ధపడతాడు కదా, అలా ఉపాయాలని చెంచుకునే మొదట్లోనే జ్ఞానయోగం ఎంచుకోకుండా కర్మయోగముందే ఇంద్రియములను నియమించి అంటే ప్రవర్తింపజేసి ఈ కామాన్ని విడిచిపెట్టు అని అర్థం. అడియని అడియని, మరి కర్మయోగంలో ఇంద్రియ నియమనం అవసరం లేదు అన్నారు కదూ. అంటే కర్మయోగంలో ఇంద్రియ నియమనం లేదు అన్నారు కదూ, భలేవాడివే. జ్ఞానయోగంలో లాగా సంపూర్ణమైన నియమనం ఉండదు అన్నాను. అంతేకాని అసలు నియమనం లేకపోతే ఈ సమాజం అల్లకల్లోలం అయిపోదు. అడిగాను, నిజమే, అంత సమాజానికే ముప్పు వస్తుందా? ఇంద్రియ నియమనం బొత్తిగా మానేసేస్తే ఇంత అల్లకల్లోలం అయిపోతుందంటారా? రాదు మరీ, వస్తుంది. పక్కవాడి ధనాన్నో స్త్రీనో ఇంద్రియాలు కోరగానే వాటిని నియమించకుండా వదిలేసి అలా అందరూ చేసేసి ఇదే కర్మయోగం అంటే కుదురుతుందా? అందుచేత ఇంద్రియముల కనీసపు నియమనం తప్పనిసరి. జ్ఞానయోగమంతా సంపూర్ణంగా ఉండనక్కర్లేదు అంతే. అడియన్, అర్థమైంది. ఇప్పుడు శాస్త్రనిషిద్ధ కర్మల గురించి స్వామి. ఎలాగూ ఇంద్రియాలని నియమించనే నియమిస్తాడు కర్మయోగంలో. శాస్త్ర సమ్మతమైన కర్మల విషయంలో కూడా కర్మయోగంలో నిగ్రహం పాటించాలంటే ఇక జ్ఞానయోగం కన్నా ఈ కర్మయోగమే చాలా సులువు. ఎందుకయిందంటారు? నువ్వన్నీ ఎలా అడుగుతున్నావంటే ఒక పిచ్చివాళ్లాగా అడిగేస్తున్నావు. ఎవరైనా తన భార్య ఎందు తాను రమించడం శాస్త్ర సమ్మతమే, వాడి భార్యతో వాడు ఎప్పుడైనా ఉండవచ్చు అని. అయితే వాడికి ఏదో కోరిక కలిగిందని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అలా ప్రవర్తిస్తున్నాడా? లేదు కదా. మరి అలాగా ఇంద్రియ నియమనం కదూ, దీనికి కూడా సమయం సందర్భం చూసుకునే ప్రవర్తిస్తాడు. ఆ మాత్రపు ఇంద్రియ నియమనం చాలు కర్మయోగంలో దిగడానికి, జ్ఞానయోగంలో అది చాలదు. తనకి కలిగిన ఆ కోరికని సంపూర్ణంగా అణచివేసుకోవాల్సిందే జ్ఞానయోగంలో. ఎప్పటికీ దాన్ని తల ఎత్తనివ్వకూడదు కూడా. అలా అణచివేసి ఉంచిన స్థితిలో అది ఎప్పుడు మన మీద విజయం సాధించేస్తుందో ఊహించలేం. కనుక జ్ఞానయోగం ప్రమాదము అన్నారు. మనకి కలిగిన శాస్త్రవిహితమైన కోరిక కాసేపట్లో తీరుతుందనే ఓదార్పు ఇంద్రియాలకి కర్మయోగంలో కలుగుతుంది. కనుక అక్కడ తిరుగుబాటు ప్రస్తావన ఉండదు. అంత సేఫ్ ప్యాసేజ్. ఈ విషయాన్ని మనకి 7వ శ్లోకంలో ఒకసారి చెప్పారు, ఎస్తింద్రియాణి మనసా అని అంటూ. అవును స్వామి, నిజమే, నాకు ఇప్పుడు బాగా అర్థమవుతున్నట్లుంది. కర్మయోగం అంటే కర్మలు జరుగుతూ ఉండగా చేసే యోగం. కర్మలు జరగాలంటే ఇంద్రియ ప్రవర్తన ఉండి తీరాలి. వాటిని ప్రవర్తించనివ్వకపోతే ఈ కర్మయోగమే జరగని స్థితి. అమ్మయ్యా, ఇప్పటికి సరిగ్గా గ్రహించావు. 41వ శ్లోకంలో చెప్పిన ఇంకో తమాషా చూశావా? కర్మయోగంలో క్రమంగా కామాన్ని విడిచిపెట్టేసే స్థితి తనంత తనే వస్తుంది. జ్ఞాన విజ్ఞాన నాశనం పాప్నానం ఏనం అంటే కామం జహి అన్నారు కదా పరమాత్మ. ఇందాక శ్లోకం విన్నావు కదా నువ్వు? అడిగి విన్నాను. కానీ ఈ జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే ఏమిటి స్వామి? జ్ఞానం అంటే ఆత్మ ఎలా ఉంటుందో, దాని లక్షణాలు ఏవో శాస్త్రాల వలననో పెద్దల వలననో తెలుసుకోవడం. ఇక విజ్ఞానం అంటే ప్రాక్టికల్గా ఆ విషయాన్ని గ్రహించగలగడం. స్వామి ఇంకొకసారి మళ్ళా చెప్పండి ఈ విషయాన్ని. ఆత్మ ఆనందమయమైనది, అణువు, శాశ్వతము అని చదువుకోవడం లేదా వినడం జరిగితే దానిని జ్ఞానం అంటారు. చదువుకోవడం, వినడం ఇలాంటివి చేస్తే జ్ఞానం అనాలి. శరీరం, మనస్సు వగైరాలతో మాటికి మాటికి పోల్చుకొని అవును సుమా నిజమే అని ఆత్మని దేహం కన్నా వేరైనదిగా స్పష్టంగా తెలుసుకోవడం జరిగితే దానిని విజ్ఞానం అంటారు. పంచదార తీయగా ఉంటుందని వినడం జ్ఞానం అనుకుందాం, రుచి చూసి తెలుసుకోవడమో విజ్ఞానం. మరి ఇప్పుడైనా అర్థమై ఉండాలి నీకు. అర్థమైందా? స్వామి ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ రెండింటినీ నాశనం చేస్తుందన్నమాట కామం. అవును, ఖచ్చితంగా ఈ కామమే క్రమంగా మనని విడిచిపెట్టేస్తుందని అర్థం. అడియేన్, కొంచెం విచిత్రంగా ఉంది ఈ మాట. కోరిక ఉంటే కానీ కర్మ చేయలేడు, కర్మ చేస్తే కానీ కర్మయోగం కుదరదు. కోరికలే లేకుండా పోతే కర్మయోగం ప్రసక్తే ఉండదు కదా. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విను. కోరికలు పోతాయి అనలేదు నేను, కామం పోతుంది అన్నాను. తీవ్రమైన కోరికను, ఏ కోరికను వెంటనే తీర్చుకోలేకపోతే ఇక ఒక్క క్షణమైనా నిలవలేని స్థితి వస్తుందో, ఆ స్థితిని కర్మయోగి క్రమంగా విడిచిపెడతాడు అని చెప్పాను. అడిగాను, చాలా లోతుగా చెప్తున్నారు మీరు, కొంచెం వివరించరాండి. అలాగే ఇప్పుడు కర్మయోగంలో కోరికలు ఉండడం కానీ వాటిని తీర్చుకోవడం కానీ నిషేధం కాదు. కనుక వెంటనే కాకపోయినా, కాసేపు అయిన తర్వాత అయినా తాము తృప్తిని చెందబోతున్నాము అనే ఒక నమ్మకం కర్మయోగి ఇంద్రియాలకి ఉంటుంది. కనుక వాటికి కలిగే అలజడి తక్కువ. కానీ జ్ఞానయోగి ఇంద్రియాలకి అలా కాదు, నిగ్రహానికి నిలబడి ఉండాలి అతను. కనుక తృప్తి చెందే అవకాశాలు ఎప్పటికీ ఉండవు. అందుచేత వాటికి అలజడి ఎక్కువ, నిష్ఠ నుంచి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అర్థమైందా? అడిగాను స్వామి. అర్థమైంది. ఏ కోరికైనా శాస్త్రభీతం అవ్వాలే, కానీ తీరకపోవడం కర్మయోగికి ఉండదు. కనుక అది కామం స్థితికి చేరుకోదు. అందుచేత క్రోధస్థితి అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. అలాగనే క్రమంగా కామం అనేది దూరమైపోతుంది కర్మయోగికి. అంతేనా స్వామి? అలాగే. మరి ఇంకో ఉదాహరణ చెప్తాను చూడు. పిల్లలు సాధారణంగా బొమ్మలు కావాలి, చాక్లెట్లు కావాలి అని తండ్రులను అడుగుతూ ఉంటారు. కొన్ని ఇళ్లలో పెరుగుతున్న పిల్లలు మొండి పట్టుదల పట్టి వాళ్ళు అడిగినవి ఇచ్చే వరకు సాధించి విసిగిస్తారు. మరి కొన్ని ఇళ్లలో పెరుగుతున్న పిల్లలు తర్వాత ఇస్తానమ్మా అని అంటే ఒప్పు వేసుకుంటారు. అవునా? అవును స్వామి. ఉదాహరణ అర్థమైంది. మొదటి రకం పిల్లలకి తమ కోరిక తర్వాత ఎప్పుడో తీరుతుందనే నమ్మకం తక్కువ, కనుక అప్పుడే ఎలాగో ఒక సాధించాలని చూసేస్తారు. వారు కోరిక కామన్ దశకి వచ్చేసిందని అర్థం. రెండో వారికి తల్లిదండ్రుల మీద ఒక నమ్మకం, తర్వాత తప్పకుండా తమకు కావలసినవి లభింప చేస్తారని. అందుచేత వారి కోరిక కామంగా మారే అవసరం ఉండదు. అంతేనా స్వామి? గుడ్. ఇంకో విషయం విను. స్వీట్ షాప్ ఓనర్ల పిల్లలు ఎవరింట్లో అయినా తమకి స్వీట్ పెడితే ఆవురావురమంటూ తినరు, మామూలుగా తింటారంతే. అదే ఇతరులైతే ఆబగా ఆసక్తిగా మీద పడి మరీ తింటారు. ఇదే విధంగా కర్మయోగికి కోరికలు తీరిపోతూ ఉంటాయి. కనుక కొంతకాలానికి వాటి మీద రజోగుణ సంబంధమైన కామక్రోధాల ప్రభావం తగ్గుతుంది అని అంటూ స్వామివారు 1761వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున 1761వ ప్రశ్నకి మరలా సమాధానం చూద్దాం. ఇంత చక్కగా మనకి భగవద్గీతలోని ఈ విశేషాలు, జ్ఞానయోగం కర్మయోగికి ఉన్నటువంటి వ్యత్యాసము, దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలని చక్కగా వివరించినటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు నిండుగా కలగాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరరావు గారు, హైదరాబాద్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథం అనవచ్చును. ప్రశ్నోత్తరాలతో సాగుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి తెలుగు సరళంగా తాను కూర్చుకొని మనకి వివరిస్తున్నటువంటి గ్రంథం ఇది. దీనిలో భగవద్గీతలోని బ్రహ్మ విద్య ఉపనిషత్సారంగా కృష్ణ పరమాత్మ ఎలా వివరించాడో దాన్ని స్వామివారు మనకు అందజేస్తూ ఉన్నారు. నేటి వరకు 97 భాగాలు పూర్తయ్యాయి. ఇక నేడు 98వ భాగం, అంటే 41వ ప్రశ్న, సారీ 41వ శ్లోకము, దానికి సంబంధించినటువంటి విషయాలని మనము గ్రహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి మనిషికి కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక శాస్త్రవిహితమైనటువంటిది అయినప్పుడు అతనికి ఏ ఇబ్బంది ఉండదు, ఎటువంటి అవాంతరము ఉండదు. జీవితంలో శాస్త్రవిహితము కానటువంటి ఉంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని మనకి 1759వ ప్రశ్నలో చెప్పారు. ఈవేళ 1761వ ప్రశ్నతో మళ్ళీ నేటి భాగం ప్రారంభం, 98వ భాగం ప్రారంభం చేస్తున్నా. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈవేళ 1761వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభం. అడియేని స్వామి దాసోహం. రా కూర్చోనాయనా, అన్ని విషయాలు బాగానే జీర్ణమవుతూ ఉన్నాయా? ఇంకా కన్ఫ్యూజ్ అనుకుంటున్నావా? లేదడియన్, పక్కన అవుతూ ఉన్నాయి. వచ్చేవన్నీ కొత్త కొత్తవి, ఇంకా అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి అడియన్. ఏమీ పర్వాలేదు, చక్కగా తెలుసుకో. ఏమిటి చెప్పు సందేహం ఈవేళ? కోరిక అనేది స్వామి విహిత కర్మల యందే కాకుండా నిషిద్ధ కర్మల యందు కూడా మరి పుడుతూ ఉంటుంది కదా. కర్మయోగికి విహిత కర్మల కోరికలే తీరుతూ ఉంటాయి, కానీ నిషిద్ధ కర్మల విషయమైన కోరికలు తీరవు కదా స్వామి. అందుచేత ఆ కోరికలు తీవ్రమై కామంగా మారి వీటి కర్మయోగ నిష్టను చెడగొట్టవా అనేది దాసుని యొక్క సందేహం. అలాగా చెప్తాను విను. కర్మయోగ నిష్టను ఎందుకు చెడగొట్టమంటావు? తప్పకుండా అవి కామంగా మారి ఆ నిష్టను చెడగొట్టేస్తాయి. చట్టం భయంతోనో, సమాజం భయంతోనో, నరకం భయంతోనో ఆ నిషిద్ధ కర్మానుష్ఠానం మానవలసిందే. అవసరమైతే, అంటే కామం అధికమైతే ప్రాయశ్చిత్త కర్మలు కూడా చేసుకుంటూ ఉండాలి. అంతమాత్రం చేత కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది అని కాదు, అది అవదు కూడా. ఎందుకంటే జ్ఞానయోగికైనా కర్మయోగికైనా ఇంకా ఎవరికైనా సరే నిషిద్ధమైనటువంటి కర్మానుష్ఠానం నిషేధమే. కనుక అందరి పరిస్థితి ఇదే అనుకో. జ్ఞానయోగికి ఎక్స్ట్రా వచ్చింది ఏమిటంటే విహిత కర్మల సంబంధమైన కామం కూడా మీద పడుతూ ఉంటుంది. అడియన్ చాలా చాలా బలమైనదే కదా ఈ కామం. మరి ఏమనుకున్నావు? మన ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి కన్నా కూడా ఈ కామం ఉంటుంది, అది చాలా బలమైంది, కనుకనే వీటన్నిటినీ లొంగ తీసేస్తుంది అని అంటూ మనకి ఇప్పుడు 42వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ఒకసారి చదివి చెప్తానే అడిగాను మహాభాగ్యం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తున. మరొక్కసారి చదువుతున్నాను. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తున. ఇప్పుడు అన్వయం చెప్తాను, చూడు ఎంత సులభంగా ఉంటుందో. అడిగాను దాసుని చెప్పమంటారా పోనీ, సులభమే అన్నా కదా, ఉత్సాహం వచ్చినట్టుంది చెప్పు మరి. ఏం లేదు అడిగాను. ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య మనం పరం మనసస్తు బుద్ధి పరా పరాబుద్ధేహేతు యహ పరత సహ. అంతేనా స్వామి? అంతే అంతే. మరి తాత్పర్యం విను. ఇంద్రియములు గొప్పవి అంటారు. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది, దానికన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా కామం గొప్పది అని దాని తాత్పర్యం. స్వామి, ఏ విషయంలో ఈ గొప్పతనం అంటారు? అయినా సహా అంటే మనం ఆత్మని జీవుడని కదా చెప్పుకోవాలి. ఇక్కడ కామమని మీరు చెప్తున్నారేమిటి? ఇక్కడ మనము ఆత్మను గురించి చెప్పటం లేదు. ముందు శ్లోకంలో చెప్పిన జ్ఞాన విజ్ఞాన నాశకమైన కామం గురించే ఇక్కడ కొనసాగిస్తున్నారు. అందుచేత గొప్పతనం కూడా జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేయడంలోనే అని తెలుసుకోవాలి అడిగాను. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశాలనే చెడగొట్టడంలో ఇంద్రియాలు గొప్పవి, అంతకంటే మనస్సు, అంతకంటే బుద్ధి, అంతకంటే కామం, ఇవి గొప్పవి అని గ్రహించాలంటారా? అదేనా ఈ శ్లోకం చెప్తున్నది? అంతే. అవును, చక్కగానే చెప్తున్నావు. మరి అందుకోసమే కామాన్ని జయించగోరిన వాడికి అది అందకుండా ఇంద్రియములు మనస్సు బుద్ధులలో గెంతుతూ అల్లరి పెట్టేస్తుంది. అడిగాను ఇప్పుడు ఇంద్రియ మనో బుద్ధులన్నీ మన వశంలో ఉన్న రజోగుణ సంబంధమైన ఈ కామం మళ్ళా వాటిని తన వశంలోకి లాగేస్తుందంటారా స్వామి? అప్పుడెలా? వచ్చింది సందేహం నీకు, సంతోషం. అందుకనే ఇప్పుడు ఈ 43వ శ్లోకం ఒక్కసారి చూడు. ఈ 3వ అధ్యాయంలో ఇది చివరి శ్లోకం అనుకో, అది చెప్తున్నారు, జాగ్రత్తగా విను. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. మరొక్కసారి శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. దీనికి అన్వయం, మహాబాహో ఏవం బుద్ధేహే పరం అంటే వైరిణం కామం బుద్ధ్వా ఆత్మన ఆత్మానం సంస్తభ్య దురాసదం కామరూపం శత్రుం జహి. అర్జున, ఇది ఈ రకంగా బుద్ధి కన్నా బలమైనది కామమే అని తెలుసుకొని అణగదొక్కడం చాలా కష్టమైన ఆ శత్రువుని నశింపచేయి అని దాని భావం. అడిగాను ఇప్పుడు ఆత్మశబ్దానికి మనస్సు బుద్ధి అని కూడా అర్థాలున్నాయి అన్నమాట స్వామి, అవునా? ఉన్నాయి. ఇంకా కూడా తనంత తాను అనే అర్థంలోనూ శరీరం అనే అర్థంలోనూ కూడా దీన్ని వాడుతూ ఉంటారు. బాగుంది స్వామి. అంటే ఇంద్రియ మనో బుద్ధుల కన్నా బలమైనది ఈ కామం, కనుక ముందు దాన్ని జయించండి అంటున్నారు. కానీ జయించడం ఎలాగో, ఆ ప్రక్రియ ఏమిటో చెప్పడం లేదు స్వామి. ఎందుకు చెప్పలేదు? ఎవరో అన్నట్ట, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లున్నది నువ్వు చెప్పేది. ఇంద్రియ మనోబుద్ధులను జయించడం ప్రధానంగా ఉన్నది జ్ఞానయోగం. కామాన్ని విడిచిపెట్టడం ప్రధానంగా ఉండేది కర్మయోగం. అందుచేత జ్ఞానయోగం కాదు, నువ్వు దిగవలసినది కర్మయోగమే అని స్పష్టంగా చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఆత్మన ఆత్మానం సంస్థభ్య అంటే అర్థం ఇదా స్వామి. అవును, మరి అదే అర్థం. ఇప్పుడు బుద్ధి చేత మనస్సుని కర్మయోగమందుంచి అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే కర్మయోగమే చేస్తాను అని మనస్సులో నిర్ణయం చేసుకొని. చెప్పండి స్వామి, చెప్పండి. చేసుకొని ఏముంది? ఇంకా కామం అనే శత్రువును జయించు అంటే విడిచిపెట్టు, అర్జున నీకే చెప్పేది ఇది అని అంటూ ఈ శ్లోకంతో మనకి 3వ అధ్యాయం పరిసమాప్తమైంది. తర్వాత 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. స్వామివారి గ్రంథంలో 56వ భాగం పూర్తయింది, 57వ భాగం ఇలా కొనసాగుతూ ఉంది. ఇంకొద్ది ప్రశ్న జవాబులు చూద్దాం. అడిగండి స్వామి. చెప్పు, పర్వాలేదు. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం మీద కర్మయోగమే చెయ్యండి అని నిర్ధారణ చేసి చెప్తున్నారు, అంతేనా స్వామి? అవును. ఇప్పుడు మోక్షగామికైనా కామక్రోధాలని జయించాలని అనుకునేవారికైనా కర్మయోగమే రికమెండ్ చేస్తున్నాడు పరమాత్మ, నేను చెప్పడం కాదు. అది ఈ అధ్యాయంలో అడిగాను. అందుకే కాబోలు దీనికి కర్మయోగం అనే పేరుంటారు, అంతేనా స్వామి? కానీ ఇందులో చాలా చాలా విషయాలు చెప్పారు కదండి, గుర్తించుకోవడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. ఏమీ పర్వాలేదు, దీనంతా కలిపి సింపుల్గా ఒక్కసారి చెప్పేస్తాను, మరి విను. చెప్పండి, చెప్పండి. నేను చెప్పడం అంటే నేను కాదు, యామునాచార్య స్వామి వారు రచించినటువంటి గ్రంథంలోందే చెప్తున్నా నీకు. అడిగాను మహాభాగ్యం, చెప్పండి. అసక్త్యాలోక రక్షాయై గుణేశ్వారోప్య కర్తృతాం సర్వేశ్వరేవాస్య స్యోక్త తృతీయే కర్మ కార్యత. అడిగాను, కొంచెం తాత్పర్యం చెప్తే గాని నా లాంటి వాడికి అర్థం కాదు స్వామి. చెప్తా విను విను. ఫలమందు ఆసక్తి లేకుండా లోక సంగ్రహం కొరకు కర్తృత్వమును గుణముల యందు ఆరోపించి, లేదంటే భగవంతుని యందు ఆరోపించుకొని కర్మయోగం ఆచరించవలెను అనేదే ఈ 3వ అధ్యాయంలోని సారాంశము. ఇదివరకు చెప్పినవే చెప్పారు స్వామి, దీనిలో మళ్ళీ మీరు అదే కదా మరి సారం చెప్పమన్నావు కదా, కనుక నేను అదే చెప్పాను. ఇంక చెప్పేదేముంది? అడిగిన అల్లా కాదు, నాకు సులభంగా గుర్తుండేలా చెప్పండి అని నా అభ్యర్థన. ఓ సరే, అయితే మరి నీకోసం మరి ఇంకోసారి చెప్తున్నాను విను. ఈ 3వ అధ్యాయంలో 3గురిని ఆదర్శంగా తీసుకోండి అన్నారు. ఎవరు స్వామి 3గురు అంటే? ఎవరా? అర్జునుడు, 2 జనకుడు, 3 కృష్ణుడు. ఇలా చెప్పండి స్వామి, ఇది బాగుంది. మోక్షేచ్చగలవానికి మొదట కర్తవ్యము కర్మయోగము అని ఉపదేశించబడినవాడు అర్జునుడు, కనుక అదొక ఆదర్శనం మనకి. అలాంటి ఆదర్శం ఒకటి అడిగిన చిన్న ప్రశ్న, మోక్షేచ్చ ఎలా కలుగుతుంది అంటారు? ఎలా కలగడం అంటే పూర్వజన్మ సుకృతం చేత కానీ భగవంతుని యొక్క నిర్హేతుక జాయమాన కరుణాకటాక్షం ఒకటి ఉంటుంది, దాని చేత కానీ లేదా గురు కటాక్షం ఆచార్య కటాక్షం చేత కానీ మనకి మోక్షమునందు ఇచ్చ కలుగుతుంది. అయినా ఇలా పక్క ప్రశ్నలు వేస్తూ ఉంటే నీకు సారం ఎలా గుర్తుంటుంది చెప్పు. నిజమే నిజమే స్వామి. 2 జనకుడు విషయం కొంచెం చెప్తారా? ఆయన జనకుడు జన్మించిన సమయం మొదలుకొని ఆత్మ సంస్కారం ఆత్మదర్శనం పొందేంత వరకు ఆయనకి కర్మయోగమే విధి అనుకున్నాడు, సాధించాడు. అలాగా మనకు అదొక ఆదర్శం. అవును అడిగాను. మరి 3వది నేను చెప్తాను అడిగాను. సంతోషం చెప్పు. మరి భగవంతుడే మనుష్యుడిగా అవతరించిన కర్మయోగమే చేస్తాడు, అంతేనా స్వామి? దానికి ఉదాహరణ కృష్ణుడు అని చెప్పుకోవచ్చు కదా స్వామి. వెరీ గుడ్, బాగానే చెప్పావు. మరి నేను కొన్ని పాయింట్లు చెప్తాను, అవి కూడా గుర్తుపెట్టుకో. జీవుడు చేసే సాంసారిక కృత్యములు వాడికి స్వాభావికములు కావు, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రకృతి సంబంధం చేతనే వస్తాయి, ప్రకృతే చేయిస్తుంది మన చేత. భగవంతుడికి ఈ జీవుడు ఎప్పుడూ దాసుడే, ఆయనని ఎంత చేసినా దాటలేడు, శక్తి సామర్థ్యము లేనివాడు. ఇక ఐదో విషయంలో చెప్పాలంటే, దాసుడికి యజమాని దాసుడికి పరికరాలను ఏర్పరిచి సేవలు స్వీకరించినట్లే భగవంతుడు జీవుడికి ఇంద్రియాదులిచ్చి సేవలను అందుకుంటున్నాడు. అది ఏం చాలా బాగుంది. ఇంకొకటి కూడా ఉంది నాయన, ఫలము కర్తృత్వము కూడా తనవి కావు అని మాటికి మాటికి మనం తలుచుకుంటూ దేని యందు సంగమము లేకుండా కర్మలను చేస్తూ ఉండాలి. అడి అర్థమైంది అని అంటూ 1780వ ప్రశ్న సమాధానాలు స్వామివారు అనుగ్రహించారు. రేపటి రోజున 1781వ ప్రశ్నతో మళ్ళీ 4వ అధ్యాయానికి అంకురారపణగా ప్రారంభమవుతుంది. ఇంత చక్కటి విశేషాలని అందజేసినటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.